My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం జూన్ 16, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: the views, comments and conclusions in the following program either expressed or implied are those of the host and not necessarily the beliefs of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased and hence, listener's discretion is advised.
Mind Media శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఇంకా శనివారాలు స్కూల్స్ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి పైగా విక్రమార్క కథలు విన్నన్నాళ్ళు చాలామంది లిజనర్స్ నుంచి నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే చాలా బాగున్నాయి కథలు, అంటే మనము అనలైజ్ చేసి లైఫ్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి డిసిషన్ తీసుకోవాలనేది చాలా బాగా చెప్తున్నారు, బాగున్నాయి. కానీ కథ తర్వాత ఆ విక్రమార్కుడిని అడిగిన క్వశ్చన్కి ఆన్సరు అటు వదిలేలా లేదు, ఎందుకంటే 1 వీక్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనం చెప్పుకుంటాం. కాబట్టి ఎవరైనా లిజనర్స్ ఒకవేళ గనక లాస్ట్ టైం వినకపోయి ఉంటే వాళ్ళు కనెక్ట్ అవ్వరు అలా అని చెప్పి అప్పుడే, ఎందుకంటే పైగా మనది గంట సేపు మనం ఈ కథల గురించి చెప్పుకునేది. అలా చెప్పుకునే ప్రక్రియలో గంట సేపు ఒక కథ ఉండదు కదా, ఓ 3-4 కథలు వస్తాయి. 3-4 కథలకి క్వశ్చన్లు అడిగేసి నేను ఆన్సర్ నెక్స్ట్ వీక్ చెప్తాను అంటే కొంతమందికి గుర్తుంటుంది, కొంతమందికి గుర్తుండదు, కొంతమంది అసలు వినకపోవచ్చు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో లిజనర్స్ ఏంటంటే లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, నేను వినలేదు, ఇలా అడగడం మొదలుపెట్టారు. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ఇలాంటివి మేబీ ఎవరికి వాళ్ళు చదువుకుంటేనే బాగుంటుందేమో ఒకవేళ అని అనిపించింది. పైగా ఎటు ఇప్పుడు ఇంకా స్కూల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఎటు, నేను మొన్నేమో యూరోప్ వెళ్ళాను కదా, అక్కడ ప్యారిస్లో ఆల్మోస్ట్ 110 నుంచి 120 మ్యూజియమ్స్ ఉన్నాయి, చిన్న చితక పెద్దవి అన్నీ కలిపి. అందులోనూ లూవ్ర్ మ్యూజియం, అంటే దాన్ని లూవ్ర్ అని కొంతమంది అంటున్నారు, లార్ అని కొంతమంది అంటున్నారు. గైడ్ కూడాను 2-3 సార్లు 2-3 రకాల ఉచ్చారణ చేయడం వల్ల నాకు కరెక్ట్గా అది ఏంటనేది తెలియలేదు. యూట్యూబ్లో కొడితే 2 ఇచ్చాడు, అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం ఒకటి, బ్రిటన్ ఇంగ్లీష్ ప్రకారం ఒకటి అని, బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం ఒకటి అని. సో ఈ లూర్ మ్యూజియంలో అసలు అనంతమైన సంపద. ఏ సంపద? ఆర్టిస్టిక్ సంపద. అది చూస్తుంటే 2 కళ్ళు సరిపోవు, కానీ అక్కడ చూసే ప్రతి ఒక్క ఆర్ట్కి వెనకాల ఒక చిన్న కథ కనెక్ట్ అయ్యి ఉన్నది. మరి అది తెలుసుకోకుండా గైడ్ అక్కడ ఏంటంటే మొత్తం హెడ్ ఫోన్స్ అవి పెట్టేసి ఉంచారు ప్రతి ఒక్క ఆర్ట్ పీస్కి కూడాను. సో దానికి సంబంధించిన కథలు అవి కూడాను ఉన్నాయి. అసలు ముందు ఆ కథల్లోకి వెళ్ళే కన్నా ముందు, ఎందుకంటే అందులో ఫ్రెంచ్, గ్రీక్ మైథాలజీ, రోమన్ మైథాలజీ, తర్వాత మన ఈ ఇస్లామిక్ మైథాలజీ, తర్వాత ఏషియన్వి చాలా రకాలు ఉన్నాయి. వీటన్నిటి గురించి చిన్న చిన్న కథలుగా ఆల్రెడీ అక్కడేమో వాళ్ళు మైక్లో అంటే ఈ హెడ్ ఫోన్స్లో విన్నప్పుడు తెలిసింది. బట్ దానికన్నా ముందు అసలు ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి కూడా కొంచెం తెలిస్తే అప్పుడు అక్కడ ఈ ఫ్రాన్స్ రాజు, ఇప్పుడు సపోజ్ చార్ల్స్ 1, చార్ల్స్ 2, ఎడ్వర్డ్ 1, ఎడ్వర్డ్ 2 ఇలా చెప్తూ ఉన్నారు కదా, మనకంటే రకరకాల పేర్లు ఉన్నాయి, చంద్రగుప్త మౌర్య, తర్వాత మళ్ళీ వాళ్ళ సక్సెసర్స్ అలాగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అన్ని 1, 2 కాబట్టి మనకేమో కన్ఫ్యూజన్గా ఉంటుంది. మరి ఆ కన్ఫ్యూజన్స్ అన్ని పోగొట్టడానికి అసలు కథలు కొంచెమన్నా మనం తెలుసుకుంటే, కథ కాదు హిస్టరీ గురించి, బట్ నేను దాన్ని హిస్టరీలో చెప్పకుండా ఏదో క్లాసు హిస్టరీ క్లాస్లో మీరు నిద్రపోతున్నట్టుగా అలా కాకుండా చక్కగా నాకు గైడ్ చెప్పినవి, నేను ఇంకొక చోట చదివినవి, వీటన్నిటినీ కంపైల్ చేసి ఒక కథలాగే చెప్తాను మీకు. సో దట్ మీకు కూడా తెలిసి ఉంటుంది, రేపు పొద్దున మీరు ఎప్పుడైనా యూరోప్ వెళితే కనుక చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎందుకులే, మనం ఏమైనా వెళతామో పెడతామో అని మాత్రం అనుకోవద్దు. నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఇంటర్నేషనల్గా ఒక 2 ట్రిప్ వేస్తాను అని, కానీ తెలీదు, కొన్నిసార్లు లక్కల కలిసి వచ్చేస్తూ ఉంటుంది. అండ్ కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు మనకంటూ కొంచెమైనా దాని గురించి తెలిసి ఉంటే ఆ గైడ్ చెప్తున్నప్పుడు మనకి ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. అండ్ మోర్ ఓవర్ గైడ్కి కూడాను ట్రూప్ మొత్తం మీద అందరూ ఏదో చెప్తున్నాడు వింటున్నాను అని కాకుండా ఒకళ్ళన్నా క్వశ్చన్ అడిగితే అరే ఇంకొంచెం చెప్పాలన్న ఉత్సుకత వాళ్ళకు కూడా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడు మనం చెప్పుకునేట్టే నాలెడ్జ్ ఇస్ డివైన్, ఎంత తెలుసుకుంటే అంత మంచిదే కదా, అందుకని. అందులోనూ నేను అస్సలు బోరింగ్గా చెప్పను. ఓకే, సో అసలు ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు జరిగింది అనే విషయంలో మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేది 1789లో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే 1789 ఓ 10 ఏళ్ల పాటు నడిచింది. అయితే ఎవరైతే రూలర్స్ ఉన్నారో వాళ్ళ అత్యాచారాలకి వ్యతిరేకంగా తిరగబడినటువంటి మామూలు జనాలు లేవదీసిన విప్లవం కొంచెము ఎక్స్ట్రాఆర్డినరీగా వెళ్ళింది, అంటే ఓవర్ రియాక్ట్కి వెళ్ళింది. అందువల్ల ఇది ఇంత హిస్టరీలో అలా నిలిచిపోయి ఉన్నది. చివరికి ఏమైందంటే నెపోలియన్ డిక్టేటర్షిప్కి ఇది దారితీసింది. ఆ విప్లవానికి గుర్తులైన వర్సాయి కోర్ట్ యార్డ్స్, తర్వాత బాసిల్ కోర్టు ఫోర్టు, తర్వాత ఈ రాజకుటుంబీకులు జమీందారుల తలలు విపరీతంగా అసలు పుచ్చకాయల్లాగా అలా కొట్టేసినటువంటి గిల్లెటిన్ పెట్టిన స్థలము, అంటే ఇప్పుడు లేదు, ఇప్పుడు ఆ స్థలంలో ఫౌంటైన్ పెట్టి ప్లేస్ ద లా కాన్కర్డ్ కన్కార్డ్ అని అన్నారు. బట్ ఇప్పటికి కూడా ఉన్నాయి. సో ఈ హిస్టరీ గురించి తెలుసుకోవడము వేస్ట్ అయితే అవ్వదు. రేపు పొద్దున అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటే మనకి ఇక్కడే కదా అప్పుడు మనం విన్నది, ఇదే కదా అని అప్పుడు మనకి రీకాల్ అవుతుంది. అప్పట్లో చాలా యూరోపియన్ దేశాల్లో ఫ్రాన్స్లో కన్నా ఎక్కువ దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. బట్ దెన్ అక్కడ ఎటువంటి రెవల్యూషను రాలా. ఫ్రెంచ్ ప్రజల్లో వచ్చినటువంటి ఈ పొలిటికల్ అవేర్నెస్ ఏదైతే ఉందో, అంటే రాజకీయ చైతన్యం ఏదైతే ఉందో, అది మెయిన్ రీజన్ అయితే వాళ్ళని అలా తిరగబడేలా చేసినటువంటి ఏదంటే ఈ రాచరికపు పాలన అతి ముఖ్యమైన రీజన్గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ జనాల్లో అవేర్నెస్ వచ్చింది కాబట్టి వాళ్ళు చేశారు అనడానికి లేదు, దానికంటే ఇంకా దీటుగా అసలు వాళ్ళ పాలన అంత దారుణంగా, అంటే ఇంకా అసలు డిక్టేటర్షిప్ కన్నా ఇంకా అంతకు మించి టైప్లో చేశారు కాబట్టే అది ఇది రెండు కలిపి అగ్నికాజ్యం తోడైంది. ఇవాళ మనం ప్యారిస్లో చూసే ఈ రాజభవనాలు ఏవైనా సరే మనకి ఫస్ట్ బా ఇంతింత పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆర్కిటెక్చర్లు, అసలు ఆ శిల్పకళ సౌందర్యం ఇవన్నీ చూస్తుంటే మనకి ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే రాజులు ఇలా బ్రతికితే విప్లవాలు రాకేమొస్తాయి అని ఖచ్చితంగా మనకి డౌట్ వస్తుంది. అంత అసలు లావిష్గా రాయల్గా ఉంటాయి అన్ని బిల్డింగ్స్. ఫస్ట్ టైము నేను హంపీకి వెళ్ళినప్పుడు కృష్ణదేవరాయలు, రాణులు, వాళ్ళు వీళ్ళు నివసించిన భవనాలు చూసి ఇంతేనా అని తెల్లబోయాను. రాజుగారి మేడ తవ్వకాల్లో అసలు ఇంకా బయటపడలేదు. పడినా మహా అయితే ఏముంటుంది, జూబ్లీ హిల్స్లో ఏదన్నా ఒక మంచి కాస్ట్లీ బిల్డింగ్ ఏదైనా ఉంటే అంతలా ఉంటుందేమో మహా అయితే, అంత కూడా ఉండదు అని గ్యారంటీ. అట్లా ఉన్నాయి అక్కడ హంపీలో చూస్తే. రాజస్థాన్లో చాలా ఫోర్ట్స్ అవి చూసాం, రాజులు ఉన్నవి. ఇండియా లాంటి పెద్ద దేశాన్ని పాలించినటువంటి మొఘల్ చక్రవర్తులు నివసించిన ఈ రాజప్రాసాదాలు కానీ, లేకపోతే ఇంకేమైనా ఫోర్ట్స్, బిల్డింగ్స్ అవన్నీ, వంటి స్తంభం, మెడల్ లాంటివి ఎన్నో చూశాను. బట్ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నడిపినటువంటి ఇంగ్లాండ్ రాజుల బిల్డింగ్స్ కూడా చూసాం, కానీ అసలు అవేవి కూడా ఈ ఫ్రెంచ్ చక్రవర్తుల వైభోగం ముందు ఎందుకు పనికిరావు అనిపించేటట్టుగా ఉన్నాయి. మరి అదంతా కూడా ప్రజల నుంచి దోచుకున్నదే కదా, అంటే వాళ్ళు కట్టేటటువంటి ట్యాక్సులు వాటి నుంచి వచ్చిందే కదా. మరి ఆ దోపిడీకి కడుపు మండినవాడు ఖచ్చితంగా తిరగపడతాడు కదా. కాబట్టి మరి ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది అనడంలో ఎక్కడ, అంటే జరిగింది అనే దానికి ఆనవాళ్ళు ప్రూఫ్లు ఏం అక్కర్లేదు, ఆల్రెడీ జరిగింది, మనం హిస్టరీ బుక్స్లో చదువుకున్నాం. బట్ ఎందుకు చేయకూడదు కదా, అంతరాచరికంగా అసలు ఆ బిల్డింగ్స్ చూస్తే ఒక్కొక్కటి మతిపోతూ ఉంటుంది. సో వాళ్ళు చేయడం జెన్యూనే అనేది మనకు అర్థమైంది. బట్ ఎందుకు ఏంటి అనేది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద
ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డిసి, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkata Bhamidipati from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram nadu matram marchipokandi Techie Talk.
One minute music bite from band Indo Soul by Kartik Iyer.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, జమీందారులు ఏం చేసినా చెల్లిపోయే పరిస్థితి ఎలా వచ్చింది అనేది తెలుసుకోవాలి అంటే అప్పటి ఫ్రాన్స్ సొసైటీ ఎలా ఉండేది అనేది కొంచెం తెలుసుకుంటే బెస్ట్. ఎందుకంటే సొసైటీలో అప్పట్లో ఎస్టేట్స్ అనే పేరుతోటి మూడు వర్గాలు ఉండేవి. ఇప్పుడు మనము ఫోర్త్ ఎస్టేట్ అని ఏదైతే మనం ఇప్పుడు మీడియాను అంటున్నామో ఇది క్రూషియల్ అయింది అని చెప్పే విధంగా మనం ఫోర్త్ ఎస్టేట్ అంటున్నాం. బట్ ఫ్రాన్స్లో అప్పటి సొసైటీలో త్రీ ఎస్టేట్స్ ఉండేవి, అయితే మూడు వర్గాలు. ఫస్ట్ ఎస్టేట్లో ఏంటంటే 130,000 మంది క్యాథలిక్ మతాధికారులు ఉండేవాళ్ళు. దేశంలో ఫర్టైల్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 20% వీళ్ళ చేతిలోనే ఉంటుంది. దాని మీద ట్యాక్స్ లేదు ఆ 20% మీద. పైగా దేవుడికి సేవ చేస్తున్న దానికి ప్రతిఫలంగా ప్రతి రైతు నుంచి పంటలో 10% ట్యాక్స్ తీసుకునేవాళ్ళు. వీళ్ళు సూపర్ లావిష్ లగ్జరీ లైఫ్ని గడిపేవాళ్ళు. వాళ్ళకుండే సదుపాయాలు తగ్గించడానికి ఎవ్వరూ ఎప్పుడూ ఒప్పుకునేవాళ్ళు కారు. ఎవ్వరు అంటే నేను అనేది ఈ ఫస్ట్ ఎస్టేట్లో ఉన్న ఈ మతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు అర్థమైందిగా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఇప్పుడు మనకి జమీందారులు ఏం చేసినా చెల్లిపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందనేది తెలుసుకోవాలంటే, ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలుసుకోవాలంటే దీని మూలాలు ఫ్రాన్స్ సొసైటీలో ఉండేది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లోనే ఎస్టేట్స్ అనే పేరుతోటి మూడు విభాగాలు ఉండేవి. ఫస్ట్ ఎస్టేట్లో 130,000 మంది క్యాథలిక్ మతాధికారులు ఉంటారు. ఆ దేశం ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి మొత్తం ఫర్టైల్ ల్యాండ్లో 20% ఫర్టైల్ ల్యాండ్ వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అండ్ ఆ 20% ల్యాండ్ మీద ట్యాక్స్ ఉండదు. పైగా దేవుడికి సేవ చేస్తున్న దానికి ప్రతిఫలంగా అంటే వీళ్ళు మరి సేవ చేస్తున్నట్టే కదా మతాధికారులు, కాబట్టి వాళ్ళు దేవుడికి సేవ చేస్తున్నట్టు అని అనుకుంటూ ప్రతి రైతు పంటలో అంటే వాళ్ళ పంటలో 10% పన్ను ఈ మతాధికారులకు ఇవ్వాలి. వీళ్ళు విపరీతమైన లగ్జూరియస్ లైఫే కదా మరి, ఇంకా వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ని తగ్గించడానికి ఎప్పుడూ ఒప్పుకునే వాళ్ళే కాదు. ఇక సెకండ్ ఎస్టేట్ విషయానికి వస్తే 150,000 మంది భూస్వామ్య ప్రభువులు ఉండేవాళ్ళు. దేశంలో చాలా భూమి వీళ్ళ చేతుల్లోనే ఉండేది. ఏదో నామినల్ ట్యాక్స్ మాత్రం కట్టేవాళ్ళు. ఒక 8,000 మంది మంచి డబ్బున్న భూస్వాములు ఉండేవాళ్ళు. వాళ్ళు గవర్నమెంట్లో కొంచెం కీ పోస్ట్ కీ రోల్స్ చూసుకునేవాళ్ళు. దాంతో ఈ రెండు వర్గాల భారాన్ని మొయ్యాల్సిన భారం ఎవరి మీద ఉంది? థర్డ్ ఎస్టేట్. థర్డ్ ఎస్టేట్లో ఉన్నది మధ్యతరగతికి చెందినటువంటి బిజినెస్ పీపుల్, లాయర్స్, డాక్టర్స్, ఇంటలెక్చువల్స్, తర్వాత క్రాఫ్ట్స్మెన్, తర్వాత ఫార్మర్స్, ఇంకా మిగతా సిటీస్లో ఉండేటటువంటి మామూలు లేబర్ పని చేసుకునేటటువంటి కూలీలు. వీళ్ళ మీద ఎక్కువ భారం పడుతుంది ఎందుకంటే వీళ్ళు థర్డ్ ఎస్టేట్. వాళ్ళు భూమి సిస్తే కట్టి అది కట్టడమే కష్టం అంటే దాంతో పాటుగా 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఉప్పు వాడితే ఉప్పు ట్యాక్స్ కట్టాలి. ఉప్పు ప్రొడక్షన్, బిజినెస్ ఈ రెండిటి మీద గవర్నమెంట్కి హోల్ అండ్ సోల్ రైట్స్ ఉన్నాయి. సో ఉత్పత్తికి అయ్యే ఖర్చుకి 10 రెట్లు ఎక్కువగా ధరని పెట్టి దేశంలో 7 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 7 పౌండ్ల ఉప్పు కొనాలి అని ఒక శాసనం, శిలాశాసనం టైప్లో చేసేశారు. ఇక రూరల్ ఏరియాస్లో రోడ్స్ వేసే బాధ్యత కూడా ప్రభుత్వానికి తీసుకోలేదు, వాళ్ళు తీసుకోలేదు అసలు. ప్రజలే శ్రమదానంతో వేసుకోవాలి. ఇక బిజినెస్ పీపుల్ మీద అయితే చాలా రకాల పన్నులు ఉండేవి. ఈ ఎస్టేట్స్ పన్నుల విధానం ఏర్పరిచినప్పుడు ఒక రూల్ పెట్టారు. 3 ఎస్టేట్స్ ప్రతినిధులతో కూడినటువంటి ఎస్టేట్స్ జనరల్ అని ఒక కమిటీ ఉంది. దాని ఆమోదం లేకుండా ఎటువంటి కొత్త పన్నుని తీసుకురాకూడదు అని. అయితే ఫ్రెంచ్ ఎంపరర్స్ అందరూ కూడాను దాదాపు 175 సంవత్సరాల పాటు ఈ కమిటీని అసలు కనీసం లెక్కలోకి తీసుకోకుండా ఇండైరెక్ట్ పరోక్షంగా పన్నులు వేస్తూ అలా కాలక్షేపం చేస్తూ కూర్చున్నారు. కింగ్స్, ఎంపరర్స్, తర్వాత ఈ డిక్టేటర్స్ ఇలాంటివి, అంటే వాళ్ళు వాళ్ళ పేరుకే కింగ్స్ ఎంపరర్స్ కానీ వాళ్ళు ఒకటి ఏదైనా చెప్తే ఇంకా అది ఖచ్చితంగా అయి తీరాల్సిందే, అలా నిరంకుశంగా పాలించి చెలాయించినటువంటి పన్నులు కానీ వాళ్ళ మాట కానీ చాలా ఉన్నాయి. అంతెందుకు వాళ్ళనే కదా, ఇప్పుడు ఇంగ్లాండ్ పాలించిన ట్యూడర్ వంశీయులు కానీ, ప్రష్యాని పాలించిన హోహెన్జలరన్ వాళ్ళు కానీ, రష్యాని పాలించినటువంటి రోమనోవ్లు కానీ, వాళ్ళు ఖచ్చితంగా డిక్టేటర్సే. వాళ్ళు నిరంకుశులైనా కూడా వాళ్ళు వాళ్ళ అధికారాలని వాళ్ళ రాజ్యాల ప్రయోజనాల కోసమే ఉపయోగించారు. వేరిన్ ఇంగ్లాండ్ పాలించిన స్టువార్ట్ వంశీయులు, ఫ్రాన్స్ను పాలించిన బూర్బన్స్, వీళ్ళిద్దరూ కూడాను వాళ్ళ అధికారాలని దేశ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలకే చాలా కష్టాలు తీసుకొచ్చి పెట్టారు. ఇంకా అసలు ఫ్రెంచ్ని పాలించిన బూర్బన్స్ విషయానికి వస్తే, అసలు ఆ వంశ పాలన స్థాపించిన 4వ హెన్రీ ప్రధానమంత్రి సలహాకి విలువ ఇచ్చేవాడు. బట్ అతని తర్వాత పాలనకు వచ్చినటువంటి 13వ లూయి తన 2 ప్రధానుల చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి 14వ లూయి, అంటే 1643 నుంచి 1715 వరకు పాలించిన అతనైతే మరీ అసలు పీక్స్ ఆఫ్ డిక్టేటర్షిప్ అన్నమాట. తన కీర్తి ప్రతిష్టల కోసం అని చెప్పి చాలా యుద్ధాలు చేసి తన సెకండ్ రాజధాని అయిన వర్సాయి దాంట్లో విపరీతమైన అందమైన అద్భుతమైన స్కై స్క్రేపర్స్ కట్టాడు. అండ్ మంచి లావిష్ గ్రీన్ తోటలు, అసలు మంచి ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉన్నటువంటి ఆర్ట్ స్కల్ప్చర్స్, పెయింటింగ్స్ ఇలాంటివి, అసలు ఫస్ట్ సెకండ్ ఎస్టేట్స్ ప్రయోజనాలు కాపాడాడు కానీ రాజ్య ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం ఇసుమంతా కూడా పట్టించుకోలేదు. దాంతో దేశం సంక్షోభంలో పడింది. ఆ విషయము తనకి కరెక్ట్గా చనిపోయే ముందు ఎక్కడో జ్ఞానోదయమైనట్టు జ్ఞానోదయమైంది. అది గ్రహించి తన నెక్స్ట్ వారసుడైనటువంటి 15వ లూయీ తోటి, నువ్వు నాలాగా యుద్ధాల మీద భవనాల మీద ఖర్చు పెట్టకు, పొరుగు వాళ్లతో కొంచెం శాంతియుతంగా మెలుగుతూ ప్రజల బాధలు తీర్చు అని మంచి చెప్పాడు. కానీ 15వ లూయీ 1715 నుంచి 1774 వరకు పాలించాడు. బట్ తను కూడా వాళ్ళ నాన్న బాటలోనే నడిచాడు. అతను 1740 నుంచి 48 మధ్య, 1756 నుంచి 63 మధ్య చేసిన యుద్ధాలు, వర్సాయిలో కట్టించిన కొత్త కొత్త బిల్డింగ్స్ కారణంగా మొత్తం ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. ప్రజల మీద పన్నుల భారం పెరిగింది. ఇండియాలో, అమెరికాలో ఉన్న వలసలు కోల్పోయి ఆదాయం తగ్గింది. అండ్ ఫోరెక్స్ తగ్గింది. ఆ తర్వాత వచ్చిన 16వ లూయి 1774 నుంచి 1789 వరకు పాలించాడు. అతనిది కూడా అదే మార్గం, బ్రిటిష్ వాళ్ళ మీద పగతో అమెరికా స్వతంత్ర పోరాటానికి 1775 నుంచి 1783 వరకు అన్ని విధాలా సాయం చేశాడు 16వ లూయి. ఇవన్నీ చాలవన్నట్టు దేశంలోనేమో కరువు కాటకాలు వచ్చినాయి. ప్రజలు రాజరికమన్నా జమీందారులన్నా మండిపడుతున్నారు. అసలు ఎవరన్నా ఎక్కడన్నా ఇంకా ఎప్పుడన్నా యుద్ధాలు కానీ లేకపోతే ఇంకొక దేశం గురించి అయినా సపోర్ట్ చేద్దాం కానీ అని అంటే ఇంతెత్తును లేచి వాళ్ళని మామూలుగా తిట్టట్లేదు. ముందు నీ దేశం సంగతి నువ్వు చూసుకో, ఏంటి అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, నువ్వు పక్కన దేశాల మీద యుద్ధాలు చేయడానికి అదేంటి నీకు ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి ఆర్ట్ వర్కులు బిల్డింగులు కట్టడం కాదు, మాకు కనీస సౌకర్యాలు కూడా లేవు, ఏమైనా తెలుస్తోందా అని ముందు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఏంటి అసలు ఈ రాజు ఇలా చేస్తున్నాడు, వీళ్ళ నాన్న ఇలాగే చేశాడు, అంతకుముందు వాడు అలాగే చేశాడు, అసలు ఏంటిది అని చెప్పి తిట్టుకుంటున్నారు జనాలు. అది పరిస్థితి. మరి తర్వాత ఏమైంది చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
ఉన్నారా పిల్లలు? బామ్మగారి ముచ్చట్లు వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్న వేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్నీ కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాణి గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేలపైన కథలే పలికేసి చిన్నారుడైన మన కళలు, మన కథలు, మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 EST ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 యామడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్ని చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. సో అలా ప్రజల్లో ఒక రకమైన ఆగ్రహం విపరీతంగా ఎక్కువైపోయింది. మరి పేదవాడి కోపం పెదవికి చేయటం అంటారు. మరి వాళ్ళ కోపానికి ఒక పర్ఫెక్ట్ రూపం ఇవ్వాల్సింది ఎవరు? ఇంటలెక్చువల్స్, రైట్? సో ఆ ఆగ్రహానికి మేధావులు ఒక రూపాన్ని కల్పించారు. వోల్తేర్ తన వ్యంగ్య రచనల ద్వారా, అంటే సెటైరికల్ రైటింగ్స్ ద్వారా, అప్పటి వ్యవస్థలను వెక్కిరించి ప్రజలని అలరిస్తూనే వాళ్లలో ఒక రకమైన చైతన్యాన్ని నింపాడు. ఇలాంటప్పుడే ఆర్ట్ వర్క్స్కి మంచి గుర్తింపు వస్తుంది. ఆర్ట్ వర్క్స్ ప్రజల్లో ఉన్నటువంటి ఏమంటారు, ఒక ఆగ్రహ జ్వాలలు, నిరసన జ్వాలలు ఇలాంటివి ఏవైనా సరే ఇంకొంచెం మేల్కొలిపి వాళ్ళని ఒక విప్లవం వైపు, చైతన్యం వైపు నడిపిస్తుంది. అందుకే కలం కానీ, ఒక మంచి కార్టూన్ కానీ, లేకపోతే ఒక మంచి కవిత్వం కానీ, ఒక మంచి పెయింటింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక పాట కానీ, ఒక మ్యూజిక్ కానీ, ఏదైనా అది కళ అనేది మనిషిని మేల్కొలిపేలా ఉండాలి, నిద్ర నుంచి కాదు. కేవలం వాళ్ళ అసమర్థత నుంచి, అసహాయత నుంచి మేల్కొలిపేలా ఉండాలి. అలా ఈ వోల్తేర్ అనే అతను మంచి చైతన్యాన్ని తీసుకొచ్చాడు. మాంటెస్క్యూ తన గ్రంథాల ద్వారా అధికారాలన్నీ ఒకే వ్యక్తి, చక్రవర్తి ఆర్ రాజు ఎవరైనా సరే, ఒకే వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకూడదు అని వాదించేవాడు. అసలు ప్రజాప్రతినిధులతో ఏర్పడిన చట్టసభలు చేస్తే అప్పుడు అధికార యంత్రాంగం దాన్ని అమలు చేయాలని, న్యాయశాఖ ఎవరి అజమాయిషి లేకుండా కొంచెం ఇండిపెండెంట్గా వ్యవహరించాలని, ఈ వ్యవస్థలన్నీ ఒకదాన్ని ఇంకొకటి అదుపు చేయాలని తను ప్రతిపాదించాడు. ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి, అంటే థర్డ్ ఎస్టేట్లో ఉన్న చాలామందికి ఎంతో నచ్చింది. వాళ్ళకి, వాళ్ళు దీనికి అట్రాక్ట్ అయ్యారు ఇటువంటి ఒక ప్రతిపాదనకి. సోషల్ కాంట్రాక్ట్ అనే తన గ్రంథంలో రూసో రాజ్యం మీద అధికారం ప్రజలది, రాజు కేవలం వాళ్ళ ప్రతినిధి మాత్రమే అని, వాళ్ళ మేలు కోసం పనిచేయని ప్రభుత్వాలు మార్చడానికి ప్రజలకి అధికారం ఉంటుందని వాదించాడు. ఈ వాదనల్ని అనుసరించి అమెరికన్స్ వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు రాసుకున్నారు. నిజానికి అమెరికన్ ప్రజలు వీళ్ళ రచనల నుంచి స్ఫూర్తి పొంది బ్రిటిష్ వాళ్ళని ఎదిరించారు. అమెరికన్ విప్లవం విజయము ఫ్రెంచ్ ప్రజలని విపరీతంగా మంచి, అసలు ఒక యాక్టివ్ మోడ్లోకి తీసుకెళ్ళింది. వాళ్ళు కూడా తిరగబడచ్చు అని వాళ్ళు అనుకున్నారు. ప్రజల్లో ఇట్లాంటి ఒక నిరసన జ్వాలలు, రెవల్యూషనరీ యాంగిల్ ఒకటి ఉంటున్నది అని గమనించిన జమీందారులు వాళ్ళ విధానాలను మార్చుకోవాల్సింది. కానీ వాళ్ళు అంతకన్నా మూర్ఖంగా, అసలు ఇది ఎలాగైనా సరే మనం అణిచేయచ్చు అనేటటువంటి ఒక పిచ్చి నమ్మకంతో ప్రవర్తించారు. అలా అణిచివేతతోటే పేదలను అదుపు చేయగలము అని గాఢంగా నమ్మారు కూడాను. ఫ్రాన్స్, ఇంగ్లాండ్ రెండు సామ్రాజ్యవాద రాజ్యాలే. కొత్త ప్రాంతానికి వెళ్ళి వలసలు స్థాపించడంలో పోటీ పడేవాళ్ళు. పక్కపక్క రాజ్యాలే కావడంతో ప్రతి దాంట్లో కూడాను విపరీతమైన కాంపిటీషన్. జాతి పరంగా కూడా ఒకళ్ళనొకళ్ళు నమ్మరు. వాళ్ళ మధ్య చాలా యుద్ధాలు జరిగినాయి. అసలు ఫ్రాన్స్కి ఇంగ్లాండ్కి పక్కపక్కనే ఉన్నా పడట్లేదు అని అంటే ఎవరు నమ్మేవాళ్ళు కూడా కాదు ఫస్ట్లో. ఏముందిలే అని. బట్ ఆ కాంపిటీషన్ కొంచెం మరీ ఎట్లా అంటే, ఒక హెల్దీ స్పోర్టివ్ కాంపిటీషన్ ఉంటే బాగానే ఉండేది, బట్ చాలా అన్హెల్దీ కాంపిటీషన్. వాళ్ళ మధ్య చాలా యుద్ధాలు జరిగినాయి. ఫస్ట్ ప్రపంచ యుద్ధం కంటే ప్రపంచ యుద్ధంగా పిలువదగినటువంటి 7 సంవత్సరాల యుద్ధం, 1756 నుంచి 63 వరకు వాళ్ళ మధ్య యుద్ధం జరిగింది, ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మధ్య. అది చాలా దేశ ప్రభుత్వాల మధ్య, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జరిగిన మెయిన్ ప్రధాన పాత్రధారులు ఫ్రాన్స్, ఇంగ్లాండే. వీళ్ల శత్రుత్వం మన ఇండియాలో కూడా కొనసాగింది. 3 కర్ణాటక యుద్ధాలు అని పిలువబడే యుద్ధాల్లో కొందరు రాజుల పక్షాన ఇంగ్లీష్ వాళ్ళు, ఇంకొందరు రాజుల పక్షాన ఫ్రెంచ్ వాళ్ళు నిలబడి పోరాడారు. అందుకే దేశం అంతా బ్రిటిష్ పరిపాలనలోకి వచ్చినా కూడా పాండిచ్చేరి, యానాం లాంటి ప్రాంతాల్లో ఫ్రెంచ్ పరిపాలన కొనసాగింది. అలాగే అమెరికాని వలస దేశంగా చేసుకోవడానికి కూడా ఇంగ్లాండ్, ఫ్రాన్స్ రెండూ పోటీ పడ్డాయి. అమెరికాలో వాళ్ళ సైన్యాలు తలపడ్డాయి. చివరికి ఇంగ్లాండ్ది పై చేయి అయింది. అందుకని అమెరికా ప్రజలు ఇంగ్లాండ్ మీద తిరగబడినప్పుడు ఫ్రాన్స్ వాళ్ళకి అండగా నిలబడింది. 1777 అక్టోబర్లో బ్రిటిష్ జనరల్ అమెరికన్ జనరల్కి లొంగిపోవడంతో యుద్ధ పరిస్థితి అమెరికన్లకి అనుకూలంగా మారింది. అప్పటిదాకా వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో ఉన్న ఫ్రాన్స్ స్పెయిన్, నెదర్లాండ్, ఇంగ్లాండ్ పైన యుద్ధం ప్రకటించి అమెరికన్లకి అండగా నిలిచింది. ఫ్రెంచ్ నావీ ధాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం 1778లో ఫిలడెల్ఫియా నుంచి తప్పుకుంది. కానీ తర్వాత కొన్ని యుద్ధాలు గెలిచింది. 1780లో వర్జీనియాని ఆక్రమించబోయినప్పుడు జార్జ్ వాషింగ్టన్ సైన్యాలకి రోషంబూ నాయకత్వంలో ఫ్రెంచ్ సైన్యాలు సహాయపడ్డాయి. దాంతో 1781 అక్టోబర్లో బ్రిటన్ సైన్యం మా వల్ల కాదు సారీ అని చెప్పి తెల్ల జెండా ఊపేసింది. అప్పుడు ఫ్రాన్స్ చొరవ తీసుకుని ప్యారిస్లో ఇంగ్లాండ్, అమెరికాల మధ్య ఒక పీస్ ట్రీటీ సంధి కుదిర్చి అమెరికా సంయుక్త రాష్ట్రాలకి స్వయం ప్రతిపత్తి ఏర్పడేటట్టు చేసింది. ఇలాంటి కారణాల వల్లే ఇంగ్లాండ్, ఫ్రాన్స్ దేశస్తుల మధ్య వ్యక్తులుగా సంబంధ బాంధవ్యాలు కానీ వ్యాపార బంధాలు కానీ ఉన్నా అధికార పరంగా మాత్రం కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. పరస్పర సంశయాలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి. అమెరికా యుద్ధంలో విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల ఫ్రాన్స్లో ఒక రకమైన ఆర్థిక సంక్షోభం బాగా ముదిరింది. పన్నులు వేస్తే అవి కట్టలేక రైతులు పొలాలు వదిలేసి నగరాలకు పారిపోయి ముష్టెత్తుకోవడం మొదలుపెట్టారు. మీకు విషయం తెలుసా, గవర్నమెంట్ అంచనాల ప్రకారం 1,500,000 మంది ముష్టివాళ్ళు ఉండేవాళ్ళు. మరి రైతులు ఇలా వచ్చేస్తే సాగు చేసేవాళ్ళు లేకపోతే ఇంకేముంది, ఆహార ధాన్యాలకి కరువు వచ్చింది. ఆకలితో అలమటించిన ప్రజలు దోపిడీలకు తెగబడ్డారు. శాంతి భద్రతలు ఘోరంగా క్షీణించినాయి. అయినా సరే చక్రవర్తి అస్సలు, తన జాయ్ తనదే, తన డ్రీమ్ ల్యాండ్ తనదే. పాత రుణాలు తీర్చలేక కొత్త రుణాలు సంపాదించలేక కొత్త పన్నులు వేద్దామనుకున్నాడు. మరి గవర్నమెంట్కి కూడా లేదుగా ఇప్పుడు, అందుకని దానికి బదులు రాజస్థాన వ్యయం తగ్గించాలి అని చెప్పి సలహా ఇచ్చిన మంత్రులని తీసిపారేశాడు. ఆ స్థానంలో అప్పులు చేయడంలో ఘనమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొచ్చాడు. అతనితో పాటే అతని పరిజనం కూడా. రొట్టె తిరగకు దొరకకపోతే కేక్ తినచ్చు కదా అని అతని రాణి మేరీ యాంటనెట్ అన్నది అని చెప్పుకుంటూ ఉంటారు. ఆమె కేక్ అనలేదని, బ్రియాష్ అన్నదని, అంటే అది రొట్టె కంటే కొంచెం ఖరీదైనది. దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేయడం తప్పుగా చేశారని కొందరు అంటుంటారు. ఏదేమైనా పేదల బ్రతుకుల గురించి ఆమెకి అస్సలు అవగాహన లేదు. ఒక రాష్ట్ర గవర్నర్ తన ముందు ప్రదర్శన జరిపిన వారికి ఆకలేస్తే వెళ్ళి పొలాల్లో గడ్డి తినండి అని దురుసుగా సలహా ఇచ్చాడు. సో ఆకలితో దాహంతో ప్రజలు ఎలా అలమటించారు అని తెలియాలి అంటే చార్ల్స్ డికెన్స్ రాసినటువంటి ద టేల్ ఆఫ్ టూ సిటీస్ అనే ఒక నావెల్ ఉంది. అందులో భలే వర్ణిస్తాడు. ఒక వైన్ పీపా తీసుకెళ్తుంటే ఒక బండి వీధుల్లో గతుకుల్లో పడి ఆ పీపా బద్దలైపోయి రోడ్డు మీదకి మొత్తం వైన్ అంతా కారుతోంది. ఆ తాగడానికి జనాలు ఎలా పరుగులు పెట్టారో, ఒకళ్ళనొకళ్ళు ఎలా తోసుకున్నారో అసలు భీభత్సంగా వర్ణిస్తాడు ద టేల్ ఆఫ్ టూ సిటీస్లో. అంటే వైన్ ఒలికి రోడ్డు మీద ఉన్న రాళ్ల సందుల్లోకి పారితే దానికోసం జనాలు నాలుకలు, సందులు ఉంటాయి కదా రాళ్ల మధ్యలో సందులు, ఆ బొరియల్లోకి దోపి రుచి చూడబోతే నాలుకలు కోసుకుపోయినాయంట. అయినా సరే వాళ్ళు మానలేదుట. అంత దారుణమైన ఆకల్లో ఉన్నారు ప్రజలు. అలాంటి వాళ్ళకి రాణి అలాంటి సెటైర్లు వేసింది. అది ఇంకా చాలామంది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, కథలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, ఓనిస్తమా.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల 15 ఏండ్లు అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతన ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాద్ మరవకుంటీనుండ్రి, ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 to 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడాకెంచి నొస్తున్న భారతీయ స్వరం.
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం భడారే విచిత్రం కార్యక్రమానికి. సో అటు రైతులు వాళ్ళకి అసలు కొత్త రుణాలు దొరక్క, గవర్నమెంట్ దగ్గర బడ్జెట్ లేక, వాళ్ళేమో వ్యవసాయం చేయలేక, కొత్త పన్నులు భరించలేక ముష్టెత్తుకోవడానికి సిటీస్కి వచ్చేస్తే, అటు గవర్నమెంట్కి కూడా ఎటువంటి రెవెన్యూ లేకపోతే ఇంత అసలు ప్రజలంతా అల్లాడిపోతూ ఆకలికి ఆహార ధాన్యాలు పండించే వాళ్ళే లేరు. మరి అంత ఆకలితో అలమటించిపోతూ ఉంటే రాణి ఏమో రొట్టె దొరక్కపోతే బ్రెడ్ తినచ్చు కదా, అది దొరక్కపోతే ఇది తినచ్చు కదా అని చెప్పి ఇలా చెప్పిందే. పొలాల్లోకి వెళ్ళి గడ్డి తినండి అని చెప్పి చెప్పాడే. ఇలా అంటే అసలు టేల్ ఆఫ్ 2 సిటీస్ చదివితే ఎంత హృదయంగా రాశాడంటే చార్లెస్ డికెన్స్, అసలు ఒక్కొక్క లైన్ చదువుతుంటే బా ఇంత దారుణమా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక వైన్ బాటిల్ పగిలితే రోడ్డు మీద, పీప పెద్ద డ్రమ్ము రోడ్డు మీద గతుకుల్లో పడి పగిలితే ఆ పారినటువంటి వైన్ కోసం అని చెప్పి దాహం గొంతు తడుపుకోవాలని ఆకలి తీర్చుకోవాలని ఎంతోమంది వాళ్ళ నాలుకలు కోసుకుపోతున్నా పట్టించుకోకుండా రాళ్ల సందుల్లో పడినటువంటి ఆ వైన్ని నాకడానికి ట్రై చేశారంటే ఆలోచించండి ఎంత దుర్భరమైన పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో తనంట తనే కొత్త పన్నులు విధిస్తే గొడవ వస్తుందని భయపడిన చక్రవర్తి ఎస్టేట్స్ జనరల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ల చేత ఆమోద ముద్ర వేయించుకుందాం అనుకున్నాడు. 1789 మేలో 3 ఎస్టేట్స్ని విడివిడిగా సమావేశపరుస్తాము అని ఒక్కొక్క దానికి ఒక ఓటు ఉంటుందని చెప్పాడు. భారం మోయాల్సిన 3rd ఎస్టేట్ వాళ్ళు ఎటూ వ్యతిరేకిస్తారు. మళ్ళీ పన్నులు అంటే ఎవరు మాత్రమే ఇంట్రెస్ట్గా ఓకే వెయ్యండి మేము కడతామని ఎక్కడి నుంచి అంటారు? అసలు పండించి కాస్త కూస్త పన్నులు ఇవ్వాల్సినటువంటి అంటే ఫర్టైల్ ల్యాండ్స్ అన్నీ 20% అటు పోయినా 10% ఇంకో భూస్వాముల దగ్గర ఉన్నటువంటి పనిచేసే వాళ్ళు చేసినా కష్టం వాళ్ళదైనా పోని, వాళ్ళు ట్యాక్స్ కట్టాలన్నా అసలు ముందు రెవెన్యూ అంటూ ఉండాలి కదా, అసలు ముందు విత్తనాలు వేయాలన్నా దేనికైనా సరే. అదే లేనప్పుడు ఏం చేస్తారు? సో ఈ 2 ఎస్టేట్స్ అంటే భారం మోయాల్సిన 3rd ఎస్టేట్ వాళ్ళు ఎటు వ్యతిరేకిస్తారు, బట్ పై 2 ఎస్టేట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు ఆ మతాధికారులు కానీ లేకపోతే ఈ భూస్వాములు కానీ ఈ 2 ఎస్టేట్స్ దోచుకునే వర్గాలే కాబట్టి పన్నులు కట్టక్కర్లేదు అని అంటే సరేనంటాయి. కాబట్టి 2-1 మెజారిటీతో తన ప్రతిపాదన నెగ్గుతుందని లెక్కేశాడు. కానీ 3rd ఎస్టేట్ వాళ్ళు దానికి ఒప్పుకోలేదు. అన్ని ఎస్టేట్ల ప్రతినిధులు ఒకే చోట సమావేశం కావాలి, ప్రతి సభ్యుడికి ఒక ఓటు ఉండాలి అని వాళ్ళు పట్టుబట్టారు. అయితే సంఖ్యాపరంగా అన్ని ఎస్టేట్స్లో సభ్యులు సమానంగా ఉన్నా కూడా ఈ 1st and 2nd ఎస్టేట్స్లో ఉదారంగా ఉండే కొందరు సభ్యులు పన్నులకి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ వాళ్ళ ఎస్టేట్లో వాళ్ళు మైనారిటీలో ఉన్నారు, అందుకని 3rd ఎస్టేట్ వాళ్ళు ఈ ప్రతిపాదన తీసుకొచ్చారు. ఎంపరర్ ఏమో దీనికి ఒప్పుకోలేదు. అప్పుడు 3rd ఎస్టేట్ తన సభ్యులతోటే 17 సమావేశమై తనని ఒక నేషనల్ అసెంబ్లీగా ప్రకటించుకుంది. దాంతో చక్రవర్తి దాన్ని గుర్తించడానికి నిరాకరించాడు. ఒక గ్రూప్ ఏదైనా మనం ఏర్పరచుకుంటే దాన్ని రికగ్నైజ్ చేయాలి కదా, సో తను డినై చేశాడు, నేను రికగ్నైజ్ చెయ్యను అని. వాళ్ళు తన మాట వినాల్సిందే ఎంపరర్ మాటని అని స్ట్రిక్ట్గా చెప్పాడు. వీళ్ళు ఎక్కడైతే ఈ మీటింగ్ పెట్టుకున్నారో ఆ సమావేశ స్థలాన్ని ఖాళీ చేయాలని అధికారులను పంపించాడు. 3rd ఎస్టేట్ నాయకుడు మిరాబు, మేం వెళ్ళము, రాజ్యపాలన ఎలా చేయాలో రాజ్యాంగం రాస్తున్నాం, అది పూర్తయ్యే వరకు ఉంటాం, ఈ లోపల మమ్మల్ని పంపించాలంటే తుపాకులు రప్పించాల్సిందే అన్నాడు. వాళ్ళ మీద చర్య తీసుకుంటారు బాబు అని చెప్పి 1st and 2nd ఎస్టేట్ సభ్యులు అండ్ బంధువులు వీళ్ళందరూ ఎంపరర్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ అతనికి ధైర్యం చాలలేదు. ఇది గమనించిన 1st and 2nd ఎస్టేట్ సభ్యుల్లో కొంతమంది 3rd ఎస్టేట్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఎటు ధైర్యం సరిపోవట్లేదు కదా, సో మనం కూడా పాల్గొందానులే అంటే అప్పటివరకు ఇన్హెరెంట్గా ఎక్కడో ఒక మూల అరే మనం తప్పు చేస్తున్నాం వీళ్ళకి సపోర్ట్ చేయాలని అనిపించిన వాళ్ళు, అప్పటివరకు భయపడ్డ వాళ్ళు, ఎటు ఏం చేయట్లేదు కదా అని చెప్పి వాళ్ళు అందులో పాల్గొన్నారు. ఇది విన్నాక చక్రవర్తి గత్యంతరం లేక 3 ఎస్టేట్లు కలిసి సమావేశం కావడానికి అండ్ ప్రతి సభ్యుడికి ఓటు హక్కు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. బట్ ఒప్పుకున్నంత మాత్రం అయిపోతుందా? ఎందుకంటే అదంతా నాటకం కదా. పైకి అలా చెప్తూనే దాన్ని భగ్నం చేయడానికి ఏర్పాట్లు చేశాడు. తన ఆస్థాన ప్రముఖుల ద్వారా కుట్రలన్నీ చేయించాడు, ఎన్ని చేయించాలో అన్ని. 3rd ఎస్టేట్కి అనుకూలంగా ఉన్న మంత్రులని తొలగించాడు. ఇంకా వేరే వేరే ప్రాంతాల నుంచి మిలిటరీని కూడా తెప్పించాడు. సైన్యం సందర్భంగా 13 ఎంపరర్ బంధువులు అనుచరులు పెద్ద విందు చేసుకున్నారు. ఈ వార్త విన్న ప్యారిస్ సామాన్య ప్రజలు నెక్స్ట్ రోజు తిరగబడ్డారు. పెద్ద ఎత్తున ప్రదర్శనలు అవి ఇవి అన్నీ చేసి ప్యారిస్లో ఉన్న బాసిల్ దుర్గం మీద దాడి చేసి, అంటే ఆ ఫోర్ట్ ఉంటుంది కదా బాసిల్, దాని మీద దాడి చేసి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో ఉన్న ఖైదీలను విడుదల చేశారు. గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నీ కూడాను స్వాధీనం చేసుకుని వాటి మీద రెవల్యూషన్కి చిహ్నంగా విప్లవ జెండాలను ఎగరేశారు. ఇందులో భాగంగా విప్లవ నాయకుడిని ఒకడిని నగర మేయర్గా ప్రకటించారు. వేలాది మంది, ఆల్మోస్ట్ చాలా వేల మంది యూత్ తోటి నేషనల్ గార్డ్ అనే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి దానికి అమెరికా స్వతంత్ర పోరాటంలో పాల్గొని తిరిగి వచ్చిన లఫయత్ అనే అతన్ని నాయకుడిగా నియమించారు. లఫయత్ విగ్రహాలు అమెరికాలో ఉన్నాయి. ప్యారిస్లో ఆర్క్ ద ట్రంప్, విజయ తోరణం అనే టైప్లో ఒకటి ఉంటుంది ఆర్క్ ద ట్రంప్ అని. అక్కడి నుంచి 1.2 కిలోమీటర్స్ దూరంలో ప్లేస్ ద ఎస్టేట్స్, యునైటెడ్ స్టేట్స్ స్క్వేర్లో థామస్ జెఫర్సన్ స్క్వేర్లో లఫయత్ది, జార్జ్ వాషింగ్టన్ది కలిసి ఉన్న విగ్రహం కూడా ఉంది. సో అతన్ని మొత్తానికి అట్లీస్ట్ అంటే ఒక రూపు తీసుకొచ్చి మొత్తానికి ఆ రివల్యూషన్కి ఒకళ్ళ నాయకుడిగా ఎన్నుకుని దానికి ఒక సరైన దోవలో పెట్టడానికి, అది కూడా ఒక మంచి సైన్యాన్ని తయారు చేసుకుని నేషనల్ అసెంబ్లీగా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి అంతా సవ్యంగా సాగుతోంది కదా, అంతా సవ్యంగా సాగితే మనం ఇప్పుడు చెప్పుకోం కదా. సో అందులో కూడా చాలా పదనిసలు వచ్చినాయి, అవేంటో నేను చెప్తాను, బట్ ఇప్పుడు కాదు, ఇప్పటికి సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను. బట్ నెక్స్ట్ శనివారం చిత్రం బళ్ళారి విచిత్రంలో ఈ ఫ్రెంచ్ రివల్యూషన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. మండే రోజు మళ్ళీ మన మామూలు విషయాలతో కలుద్దాం. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం జూన్ 16, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
My Media, the voice of India. My Media, the voice of India.
My Media, the voice of India. ఇది భారతీయ స్వరం.